అత్తా తోడికోడలియం ఆ రోజు తిరుపతి వెళ్లి వెంకరను చూసిరావాలని పట్టుబట్టారు మాత్తగారు. పనితీరికి లేని మావారు పై వచ్చేవారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీసుకు బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ రెండు చెంపలు వాచిపోయేటట్టు బాదుకున్నారు మాత్తగారు తన సొంత చేతులతో. నాకు నవ్వొచ్చింది. కాని మరుక్షణం అపచారం అంటూ నా చేతి వేడు కూడా రెండు చెంపలు మృదుగా తాకాయి.
మరేమిటంటావురా
అన్నారు మడిలో ఉన్న మా అత్తగారు మర్చిపై వాకిలికేసిన కట్టెను ముట్టుకుని. నేను చూసేలాగానే దూరంగా జరుగుతూ,
పోనీ ఓ పంచయ్యమ్మా, నీవు నీ కోడలు వెళ్ళిరండి, ఇంకోసారి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు మావారు.
హయ్యో నెత్తిరాత, నీవు లేకుండా ఎట్టారా వెళ్ళడం, అపచారం రా అట్ట అనకూడదు
అంటూ తీర్థం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంటు పనులన్నీ ఈవేళే ఉన్నాయి, ఇంకో వారం రోజుల దాకా నేనెక్కడికి కదలడానికి వీల్లేదు, అయినా నువ్వు ఇవాళ్లే తిరుపతి ప్రయాణం అవుతానవని నేనేమన్నా కలగన్నానా?
అవునరా, కలంటే జ్ఞాపకం వచ్చింది, రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడ్రా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయనా, ఆయనలాగా వచ్చాడ్రా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతపట్టుకొని వాకిట్లోకొస్తూనే అమ్మణ్ణి
అంటూ ఒక్క కేకేశాడ్రా.
హోయమ్మా, ఇదేమిటి ముసలాయనకి ఇంత కోపం వచ్చింది అనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దానల్లా చేతిలో ఉన్న తెప్పెల ఆపలంగా అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాన్రా. ఆ అన్నట్లు ఆ హాలు మళ్ళీ మన హాల్లాగా లేదురా, ఆ వంటిల్లు మన ఈ వంటిల్లు కాదు, మీ తాతగారి ఇంట్లో ఉండే వంట ఇంటి లాంటిది, మా పెత్తండ్రి వాళ్ళింటి హాల్ లాంటిదిరా కనిపించినవి.
ఏదో ఒకట్లేమ్మా, త్వరగా చెప్పు పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మావారు.
అపచారం రా టనకు, ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా వెంకన్నే, సాక్షాత్తు ఆ వడ్డీ కాసురవాడే అట్టా వచ్చాడ్రా. ఇంతకు ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏమమ్మణ్ణి నీ కండ్లు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడటానికి రావడం బొత్తిగా మానేశావే, నేనొక్కణ్ణి ఉన్నానన్న మాటే మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న కర్రతో నా నెత్తి మీద బాధను మొదలుపెట్టాడ్రా. తలంతా బొప్పలు కట్టిందంటే నమ్ము, కల్లోనే అనుకుంటానట. చూశావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు
అని మా అత్తగారంటుంటే మావారు పక్కున నవ్వి, భలే దేవుడే మొత్తానికి తన్ను చూడటానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడు అన్నారు.
అపచారం రా, వెంకన్నతో వేలాకోలాలేమిట్రా, వెంకన్నంటే ఏమనుకున్నావు, తప్పుంటే చెప్పు తీసుకుని కూడా తంతాడ్రా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టేట కళ్ళో కనబడి మంచివేళ, మడిలో ఉన్నాను గనక చేతి కర్రతోనే నా నెత్తి చితక్కొట్టాడ్రా వడ్డీ కాసులవాడు. మరి కొట్టడట్రా, మనమేం తిరుపతి వెళ్లి దగ్గర దగ్గర ఏడాది కావచ్చింది, కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయి. మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది, చూశాడు చూశాడు తనే చక్కా బయలుదేరొచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్లి తీరాలనుకున్నాను, తీరా వెళ్దామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందని భయంగా ఉందిరా.
సరే, నువ్వు తప్పనిసరిగా ఈరోజే వెళ్లాలంటే మీ అత్త కోడలిద్దరూ వెళ్లి రావాల్సిందే. నేను ఆఫీసులో దిగి కారు పంపుతాను, మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరి వెళ్ళండి, ఆ పనిపిల్లవాడిని కూడా తీసుకుని అంటూ వెళ్లి కారులో కూర్చున్నారు మావారు.
అయితే ఇంతకీ నువ్వు రావన్న మాటేగా?
ఆహా, మీ వెంకన్నకు కోపం వచ్చిందా? సరే,
అపచారం రా, ఏ మాటలు రా అవి.
మరి నన్నేం చేయమంటావమ్మా, ముఖ్యంగా ఈవేళ రేపు నేను కదలడానికి వీల్లేనని పనులున్నాయి, అబద్ధం కాదు.
సరే ఏం చేస్తావు, వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నం లోపుగానే పూర్తి కాకూడదు.
అవునవును, అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడు కదా, నా పనులన్నీ మధ్యాహ్నంలోగా పూర్తి చేస్తాడేమో, చూడాలి.
ఆ తప్పక పూర్తి చేస్తాడ్రా, వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టే తనే వచ్చి
తల చితగొడతాడేమో బాబోయ్. వద్దు, ఆయన అంత పని చేయకుండానే నేను కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు.
అబ్బా, ఆ మాట అనకరా, అపచారం.
సరే అనంలే, అనుకుంటాను అంటూ లెంబడేసుకున్నారు మావారు.
సరే నీ ఇష్టం, అంతా వాడిదయ్యా, నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాన్లే.
ఆ పనేదో చెయ్యమ్మా, అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ల కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మావారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు. మా వారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని విధి లేక మా అత్తగారి వెంట బయలుదేరాను.
మా వారు కారు పంపించారు. పెట్రోల్ గట్రా వేయించి తిరుపతి వెళ్తున్నామని తెలియగానే డ్రైవర్ కూడా తన పెళ్లాంపిడల జబ్బుల బాపుతూ ఎన్నాళ్ల నుండో స్టాకులో ఉన్న ముడుపులు, పిల్లల తలమీద శాస్త్రానికి వేసిన కత్తెల బాపుతూ తల వెంట్రుకలు అన్నీ కలిపి ఓ చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకుని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడు ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థపడిపోయాడు డ్రైవర్. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగక వాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం విలవిలా కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చిదాని అరవ మాటలతోనూ మెల్లిగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు.
పిన్నే వ్యాన్ ఇన్ ద బ్యాంగ్ వెంగెక్కెనం తమిళ మేలయా
అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ఉస్ అరవక అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికి వెళ్లిన నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూశాడు. అత్తగారు వెనుక వైపున వంటిల్లు, వడ్లకొట్టు, స్టోరు గది, పూజామందిరం ఉన్న గది అన్ని నెంబర్ల వారీగా తాళాలేసుకుని సహార ఎడారి బోధానం ఇచ్చినట్లు వంటింటి ముందున్న వసారాను మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రత అంతా చెప్పి వర్షం వచ్చినట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెబుతూ వచ్చి కారులో కూర్చున్నారు ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టతో సహా. ఈలోపుగా నేను మేడ మీద గదులన్నిటికీ తాళాలు వేసుకుని వెళ్లి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికిచ్చి వెళ్లొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్ళే దోవలున్నాయిగా, ఆఫీసు ఇచ్చి వెడదాంలే అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు ఢామ్ అంటూ బ్రహ్మాండమైన మోతతో పంచరైంది.
ఓయమ్మా ఏమిటా మోత
అంటూ హడలిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వనా నవ్వకుండా ఉండనా, అబ్బే ఏం లేదత్తా, టైర్ పంచరైందన్నాను నవ్వు ఆపుకుంటూ. మరెట్టాకు ఇప్పుడు అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడిపోతూ. వేరే టైర్ ఉంది కారులో, మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను.
అట్లాగా
అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు.
అయినా ముందున్న పాత బస్సే నయం ఈ కొత్త కారు కంటే, ఎన్నడైనా ఆ బస్సు ఇట్ట ఢామ్ అంటూ పేరిందా?
మా అత్తగారు చెప్పే బస్సు మా పాత ఫోర్డ్ వెన్, అది ఆమె అభిమానాన్ని చొరగొన్న బస్సు. డ్రైవర్ టైర్ మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం ప్రయాణం అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేనెరగని తన పుట్టింటి వాళ్లను గురించి, వాళ్లకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్లను గురించి, వాళ్లల్లో తనతో మాట్లాడలేని వాళ్లెంతమందో, తనంటే పడి చచ్చేవాళ్లెంతమందో వాళ్లందర్నీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవరింటికి వెళ్లి ఎవరింటికి వెళ్లకపోయినా చిక్కే. అందుకే మా వారొస్తే టైం లేదనే సాకుతూ నేరుగా కొండకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కాని నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమె ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వెళ్లాలి చచ్చినట్లు. మా వారు వాళ్ల పెదనాన్న ఇంటికి వెళ్లి వాళ్ల అన్నయ్యను పిలుచుకుని కొండకు వెళ్లమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోడికోడల్ని చూసి చాలా కాలమైంది. మనవడు పుట్టాక అసలు వెళ్లనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు కూడా రాసింది మా తోడికోడలు. మా వారు వాళ్ల పెదనాన్న ఇంటికి వెళ్లమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారే కాని తీరా తిరుపతి దగ్గరికి వచ్చేసరికి,
ఏమే మరి మా సరోజా ఇంటికెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారగట్లా బయలుదేరి కొండకెళ్దామా, దాన్ని చూసి చాలా రోజులయ్యింది ఏ
అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనవరాలు, వద్దని నేనెట్లా చెప్పేది. మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని గొనిగాను మెల్లగా.
ఆ వాడంటానికేం లేస్తూ, నీకు తెలియదేముంది చెప్పు, పైగా ఈ మధ్య నీ తోడికోడలకి పెద్ద జబ్బు చేసిందని మంచంలోంచి లేవడం లేదని జాబు రాశాడు కదా నరం, మరి ఇప్పుడు ఎట్టా ఉందో. ఇంత రాత్రప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడే ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో, అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే, ఏమంటావు
అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందాగింది. సంతోషంగా కారు దిగబోతున్న మా అత్తగారు ఆగిపోయారు బ్రేక్ వేసినట్లు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకొచ్చిన పక్కింటి వాళ్ళు చెప్పారు సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయిందని, నెల రోజుల క్రితమే తాడిప్రతి వెళ్లిపోయారని. మా అత్తగారి ముఖం వెలవెలా పోయింది, నా ముఖం చూడలేకపోయింది. పోనీ శకుంతల ఉందేమో చూసిపోదామటే దగ్గరేగా అన్నారు మాతగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడి కోడలికి తోడి కోడలను, మా అత్తగారి పుట్టింటి ఆడబడుచును. మా తోడి కోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలిస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్లీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి వాకిలి కూడా తాళం వేసింది. మళ్లీ ఆ పక్కింటి వాళ్లే చెప్పారు, పురిటికి పుట్టింటికి వెళ్ళిందని, ఆవిడ భర్త వాళ్ల అన్నగారింట్లోనే ఉంటున్నాడని. మా అత్తగారి ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు.
ఏడ్చినట్టే ఉంది
అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు.
సరే ఏం చేస్తాం, మీ తోడి కొడలు ఇంటికే పోదాం పదా
అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోడి కొడలు ఇంటి ముందు కారాగింది. ఈసారి మా అత్తగారు బిక్సుపై కూర్చున్నారు, నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడ లేని సంతోషంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మారా, ఎన్నాళ్ళకు కనిపించావు, కారులో ఎవరు కక్కే? ఏం కక్కి కారులోనే కూర్చున్నావు, లోపలికి రా, ముదిమనవుని చూద్దువు గాని. ఏమిటో, మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు అన్నట్లు తమ్ముడు రాలేదే? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు బావగారు. అట్లాగా, ఆ వాడికి ఎప్పుడు అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవరు, కారు తీసుకువెళ్లి వీధి చివరున్న వియన్న గారి షెడ్లో పెట్టు. అబ్బాయి, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకురానాయనా అని మలయాళంలో చెప్పి, రాండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు మా బావగారు.
ఏమోయ్, మా కక్కి మీ చెల్లెలు వచ్చారోయ్, త్వరగారా
అంటూ వంటింట్లో ఉన్న మా తోడుకోడల్ని కేకేశారు మా బావగారు.
ఎట్లాగూ, వాళ్లకు మన ఇల్లు కనిపించిందా? అసలు మన మీద కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నానులేండి. పోన్లేండి, దేవుణ్ణి చూడటానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా
అంటూ వంటింట్లోంచే చదివేసింది మా తోడికోడలు. మా బావగారింటి వాకిళ్లన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్లు. మా అత్తగారు జాగ్రత్తగా తల ఉంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూసిన మా తోడికోడలు గుడ్లు తేలేసి, ఎవరు అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ.
ఆ ఏ, అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను
అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పౌటి కుంగు ఒంటి నిండా కప్పుకుంటూ,
అబ్బే మీరేం కాలేదత్త, మీ శరీరమే ఏదో. ఆ నీ ముఖంలే, త్వరగా వెళ్లి మరదరి భోజన సంగతి చూడు
అంటూ మా బావగారు గుడ్లురిమి చూశారు మా తోడికోడల్ని.
ఎందుకట్ట నన్ను గుడ్లురిమి చూస్తారు, తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్లన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పి నవ్వలా? నేనేమీ నవ్వలేదమ్మాయి
అంటూ మా అత్తగారు నట్టింటి గుంజ కానుకొని,
కృష్ణ
అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడుకోడలను చూసి పండ్లు కొరుగుతూ, అబ్బా నీ నోరు కుట్టి కుదులలో పెట్టినా ఊరుకోదు కదా, ముందు వెళ్లి మరదరి భోజన సంగతి చూడమంటే, అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలున్నాయేమో, కక్కికివ్వు, ఈ పూట నాకు అక్కర్లా.
ఎందుకురా, నా కోడలు నా కోసం ఫ్లాస్కులో తెచ్చిందిగా మా ఇంటి ఆవు పాలు, చాలే అవి ఉన్నాయిగా. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకూడదనే ఏర్పాటుతోనే వస్తుందిలేండి, రావమ్మా చెల్లెలా భోంచేద్దాం
అంటూ నా చేయి పట్టుకుని వంటింటి వైపు తీసుకెళ్లింది మా తోడికోడలు.
హా, ఇన్నేళ్ళొచ్చినా నీ పెళ్ళం దాని బుద్ధి పోనిచ్చుకుంది కాదురా నరం
అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సదుతూ,
ఆ దాని మాటలకేం కక్కి, నీకు తెలియందేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, ఒట్టి బోళ అన్నారు.
ఎప్పుడూ పెళ్లాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో.
ఏమో నాయనా, మా తోడికోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది, తోడికోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది ఆ అన్నట్లు నీ కొడుకేడి
అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగమైంది కక్కి, వాడు వెళ్లి అప్పుడే 2 నెలలైంది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్లి అబ్బాయి దగ్గర దిగబడిచి రావాలి.
అట్టాగా అన్నట్లు నీ మనవడేట్రా, నిద్రపోయాడా?
అవును కక్కి, వాడికి వారం రోజుల నుండి దగ్గు జలుబు పట్టుకున్నాయి వదలడంలా, పాపం డీలా అయిపోయాడు బిడ్డ, చూస్తావా?
ఇప్పుడెందుకురా బిడ్డను లేపడం, రేపొద్దున్నే చూడొచ్చులే. ఇంతకు వాడికి అబ్బాయి పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా
అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పొలికి వచ్చిందంటున్నారు కక్కి అన్నారు.
ఆ అట్టాగే కాక పట్టండి మీ కక్కిని, అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఓ పూట అన్నం కూడా పెట్టదావిడ
అని అంతుకుంది మా తోడికోడలు భోంచేసి ఆకుమడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ,
కక్కి పాల ఫ్లాస్కు కారులో ఉందా, లోపలికి తెచ్చాడా
అంటూ వెళ్లి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు పండ్లు గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు.
ఆ ఇప్పుడే ఎందుకురా, కాసేపుండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు.
తీసుకోకక్కి ఒంటిపూట భోజనం, పాలు కూడా వేళకు తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బతిమిలాడిన తర్వాత మెల్లగా ముందుంచిన పండ్లు పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడి కోడలు నేను భోంచేసి తమలపాకులు పాందాసుతో సహా వచ్చి మా అత్తగారి పక్కనే కూర్చున్నాం. మా అత్తగారు మా తోడి కోడలు వచ్చేలోపుగానే అరటి పండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందికి తోశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుం వాల్చారు. అదేమిటమ్మాయి కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోడి కోడలు.
ఆ ఈ కట్టెన ఎక్కడ పారేస్తే ఏంలే
అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే కాని ఇప్పుడు అట్ట కాదే పాపం, పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది అసాధ్యురాలైన మా తోడి కోడలు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు.
నాకు వాతము రాలేదు, అవస్థ పట్టడం లేదు, నేనెప్పుడు ఇట్లాగే ఉన్నా. అయినా నాకు తెలియక అడుగుతా గాని వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళును గురించి వాతాన్ని గురించి చదువుతున్నావు ఏమిట్రా గ్రంథం
అన్నారు బాగా హీటెక్కినిపోయిన మా అత్తగారు.
ఆనాడు నా లావును గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చెయ్యలా
అన్నది ఆ అక్కసు కడుపులో పెట్టుకున్న మా తోడి కోడలు.
నేనేమీ దేశమంతా చెప్పలేదమ్మా, చూసేవాళ్లకు కండ్లు లేకపోతేగా. కండ్లున్న వాళ్ళెవ్వడూ నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వనేది, నా కండ్లు లేవంటావా, పండ్లు లేవంటే ఒప్పుకుంటాను. దాని దుంప దెంచ, కండ్లు కూడా లేవంట ఎట్టా చచ్చేదే. ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయావేమోగాని మొదట్నుంచి నువ్వు లావనే సంగతి అందరికీ తెలిసిందేగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా, మొదట్నుంచి మీ ఒళ్ళు కట్టెలా ఉన్నా ఈరోజు పెట్టెలా ఉందని చూసే వాళ్ళందరికీ తెలీదా అంట. నన్ను చూసి నవ్విన వాళ్లే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదా అంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన రాశాడు, తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మోయ్, అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతిలేని వాళ్ళన్నది మీరే, మా పుట్టింటి వాళ్లకు శుచి శుభ్రం తెలీదన్నది మీరే, మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే, నా కోడలికి ముక్కు సొట్టన్నది మీరే, నా మొగుడు నా మాట విని చెడిపోయాడని తిట్టింది మీరే, నేను గయ్యాలినని రాక్షసునని ఆడిపోసుకుంది మీరేగా. ఆగిపోయావే, ఇంకా చదువు, నీ నోటికి అడ్డేముంది, ఎన్ని అభండాలైనా వేస్తావు.
నేనేం అభండాలు వేయడంలా, ముఖం ఉంది అద్దం ఉంది అనలేదని ప్రమాణం చెయ్యండి.
మధ్య నేనెందుకే ప్రమాణం చేయటం, పాపం ఎక్కడుంటే భయం అక్కడ ఉంటుంది నాకే.
మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయటానికే అన్నది లాయర్ కూతురైన మా తోడి కొడలు. మా బావగారి కోసం వెతికాను, కనిపించరా, ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అప్పటికీ భయపడుతూనే ఊరుకోండత్తా అన్నాను. ఆ మాట అనటానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వల వాళ్ళిద్దరూ.
నన్నూరుకోమంటావేమిటే, అదట నోరు పారేసుకోవడం బాగుందా? అసలు ఇందుకే ఈ కొంపకు రావడం నాకిష్టం ఉండదు. ఏనాడు మా తోడు కొడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది.
దాంతో మా తోడు కొడలు ఊరుకోలేదు.
అబ్బో, తోడు కొడలుండగా ఇద్దరికి మహా సరిపడ్డట్టు, అయ్యో సంబడం ఎవరికి తెలీదు
అంటూ సాగదీసింది మా తోడి కొడలు.
తెలిస్తే తెలిసిందిలేవే, నా తోడి కొడలైనా మేనత్తైనా ఆవిడే గనక ఓ మాటన్నా పడుండేదాన్ని. నీలాగా నా తోడి కొడలు అత్తను అడవులు పట్టించలేదు.
అదుగో ఆ మాట అనొద్దంట, అత్తను నేను అడవులు పట్టించాను, మొగుడు చచ్చిన ఆడపడుచును నానా అవస్థలు పెట్టి అడుక్కు తినట్టు చేసింది నేనంట.
నేనేమీ అడుక్కు తినమని పంపలేదు, అడుక్కు తినే బుద్ధులుండేవాళ్లే అడుక్కు తింటారు. ఇంతకు దాని పిల్లను పుట్టింటి వాళ్లలో ఇచ్చుకుందేనేగా దాన్నంతగా వెనకేసుకురావడం.
నేనేమి వెనకేసుకురాలా, ఆవిడ నా గతి చేసినందుకు ఊరు నాడా అనుకుంటేను.
ఓ అబ్బా, నువ్వు అత్తను పెట్టిన అగచాట్లు ఎవ్వరూ అనుకోనట్టు.
మీలాంటి వాళ్ళు తప్ప ఎవరూ అనుకోలేదు. మంచాన పడ్డ ఆవిడికి నేను చేసిన చాకిరి ఊరందరికీ తెలిసిందేగా, నిజం నిలకడ మీద తెలుస్తుంది.
ఆ తెలుస్తుంది, నీ నోటికి భయపడితే తెలియకేం చేస్తుంది.
అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట, నానోరు నానోరు అంటారు, మీ నోటికి భయపడందెవరు, మీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు హడలి చస్తారాయే.
నా పేరంటే కాదేవ్, నీ పేరంటేనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చస్తారు. ఎందుకీ సిగ్గులేని మాటలు పోనిస్తూ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరికీ తెలీదు ఎవరి నోరట్టంటిదో.
ఆ అందరికీ తెలుసు అన్నది మా తోడి కొడలు చేతులు తిప్పుతూ. ఇంక లాభం లేదని నువ్వైనా ఊరుకోవమ్మా అంటూ మా తోడికొడలు చెయ్యి పట్టుకుని లేవదీసి వంటింటి వైపు తీసుకెళ్లాను. మా తోడికొడలు కోడలు మా అత్తగారి దగ్గర కూర్చుని ఊరుకో అవ్వా అంటూ బ్రతిమాలింది. అంతా సర్దుమణిగాక బయటనుంచే మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు. తెల్లారిగట్ట మూడింటికే లేచి వేణీళ్లు పెట్టింది మా తోడికొడలు. మా స్నానాలకు అప్పటికే స్నానం గీనం ముగించుకుని మా బావగారు డ్రైవర్ను నిద్రలేపడానికి వెళ్లారు. రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయి మా అత్తగారు తోడికోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా తోడికోడలు కోడలు విస్తుపోయాం. తీరా బయలుదేరేపుడు మా బావగారితో పాటు మా తోడికోడలు కూడా వస్తే బాగుండుననిపించింది. కానీ చంటి పిల్లాన్ని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? పోనీ కోడల్ని పిల్లాన్ని కూడా కొండకు పిలిచికెళ్తే? అయినా నేనుగా మా తోడికోడల్ని కూడా రమ్మని పిలిస్తే మా అత్తగారికి ఏం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను. తీరా బయలుదేరే ముందు,
ఏమండోయ్, పిల్లాడివి అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి, తీసుకెళ్లి హుండీలో వేస్తారా? లేకపోతే రేపు మనం వెళ్లినప్పుడు వేయొచ్చంటారా?
పోని మనం వెళ్లినప్పుడే వేద్దాం. కోడలూరికి వెళ్లేలోగా మనం ఎటు తిరిగి కొండకొకసారి వెళ్లాలిగా.
పోని పిల్లాడికి మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాన్ని కూడా తీసుకురారా
అన్నారు మా అత్తగారు. ఆ ఎందుకులే కక్కి, మీకు లేనిపోని ఇబ్బంది, పైగా అవ్వ దగ్గరుండటం బాగా అలవాటైపోయింది వాడికి.
పోనీ దాన్ని కూడా రమ్మనరా, అందరం కలిసే వెళ్ళొద్దాం. మళ్లీ మళ్లీ వెళ్లడం ఎందుకు? ఎటూ రేపొచ్చేస్తాంగా.
దానిష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు.
మధ్య నా ఇష్టం ఏమిటండోయ్, పోనీ వారం రోజుల తర్వాత వెళ్లేది, ఇప్పుడే వెళదాం, పదండి
అన్నది మా తోడికోడలు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అంతా ప్రయాణమయ్యాం. కారులో చోటుంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది. కాని ఎలాగో కూర్చున్నాం. నేను మా అత్తగారికి తోడికోడలకి మధ్య కూర్చున్నాను. మా తోడికోడలు పక్కనే పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని కోడలు కూర్చుంది. ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు. నిండుగా ఉన్న సామాన్లతో మనుషులతో గర్భిణీ స్త్రీలా బయలుదేరింది మా కారు.
కక్కి, చుక్కల పర్వతం గాలి గోపురం చూశావా? ఇక్కడి నుంచి కనబడుతోంది, అదిగో ఎడంవైపు లోయలో. ఓ అబ్బా, లక్షసార్లు చూశాన్రా
అని మా అత్తగారు అంటూ ఉండగానే ఢామ్ అంటూ పేలింది మళ్ళీ.
ఓయమ్మా
అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు. మా అత్తగారు కూర్చున్న వైపు టైరే పంచరైంది. నేను నవ్వాపుకోలేక సతమతమయ్యాను. మళ్లీ ఏ ఇనుపమేకో టైర్లో దిగుంటుంది, లేక టైరే బరస్టై ఉంటుంది. అయినా మా అత్తగారు కూర్చున్న వైపే రెండుసార్లు పంచరవ్వాలా? మా తోడికోడలు మూతికి పమట కొంగు అడ్డం పెట్టుకుని నవ్వుకుంది.
మళ్ళీ ఏమొచ్చిందే
అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు, టైరు పంచరైంది అన్నాను.
అయ్యో, నీ టైరు దొంగల దోలా, ఇవేం టూర్లు, ఇదేం కారు, మాట మాట్లాడితే ఢామ్ ఢామ్ అంటూ పేలిపోతోందేమిటే వెధవ కారు
అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు. టైరు పంచరైతే కారేం చేస్తుంది కక్కి, మరో స్పేర్ టైర్ వేసుకోవై అన్నారు డ్రైవర్తో మా బావగారు. డ్రైవర్ భయపడుతూ నుంచున్నాడు. నా గుండె గతుక్కుమంది. అన్నట్లు ఉన్న స్పేర్ టైర్ కాస్త మొదట పంచరైనప్పుడే వేశాడు. ఏం చేయటం,
చూస్తూ నిలబడతావేం డ్రైవరు
అని గద్దించాడు మా బావగారు. విధిలేక నేనే చెప్పాను. బయలుదేరిన వెంటనే కారు పంచరైందని, అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు పంచరైందని.
అట్లాగా? అరే అయితే ఏదైనా బస్సు వస్తుందిగా ఇప్పుడు, అందులో మనమంతా కొండకెళ్దాం. కారెక్కడే ఉంచి ఈ పని పిల్లవాడిని కాసేపు కారుకు కాపలా ఉండమని, డ్రైవర్ని దిగువ తిరుపతికి పంపించి టైర్లు రిపేర్ చేసుకురమ్మంటే సరి
అంటూ కారులో ఉన్న సామాన్లన్నీ కిందకి దించారు మా బావగారు.
అబ్బే, ఆ పాత బస్సు ఎన్నడూ ఇట్ట పంచరు కాలేదు, పాడు కాలేదు
అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కన ఉన్న బండ మీద కూర్చుంటూ.
అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోబోతున్నావు
అన్నది మా తోడికోడలు నవ్వుతూ.
ఆ మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడున్నాయిలే
అన్నారు మా అత్తగారు.
మా పెదనాన్నకు కారుండేది, చిన్నప్పుడంతా నేను కారులోనే తిరిగేదాన్ని
అన్నది మా తోడికోడలు.
మాకు పెదనాన్నలు లేరు, కార్లు లేవు. మా నాన్న హయాంలో గొర్రపు సాట్లోనే వెళ్లేవాళ్ళం, ఎక్కడికి వెళ్లాలన్నా
అన్నారు మా అత్తగారు. మళ్ళీ బిగుసుకుపోయి మా బావగారికి కంగారు పట్టుకుంది.
ఆ కక్కి, వాళ్ల నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకెళ్లడానికి
అంటూ మా తోడి కోడల్ని నోరు మూసుకోమని గుడ్లూరిమి చూశారు బావగారు. మా తోడి కోడలు నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది. ఆవిడ వద్దున్నుకున్నా ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు.
ఏమోనమ్మా, నేనెన్నడూ గుర్రబండ్లు ఎక్కలేదు, వంటెద్దు బండ్లు ఎక్కలేదు అన్నది
తను రోడ్డు పక్కనున్న కొండరాళ్ల మీద కూర్చుంటూ. మా అత్తగారి ఒళ్ళు భగ్గున మండిపోయింది.
అదేమిటే, గుంటూరు జిల్లా వాళ్లకు గుర్రబండ్లు ఒంటెద్దు బండ్లు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయే తిరగడానికి
అన్నారు మా అత్తగారు. దాని ముఖంలే కక్కి ఒట్టి బడాయి కోరు అన్నారు మా బావగారు.
నేనేం బడాయిలు చెప్పలేదండోయ్, మాకు కారుండేది గనక చెప్పాను. గుర్రబండిని గుర్రపు సార్జెంటును నేనేం గొప్పలు చెప్పుకోలేదు
అంది మా తోడి కోడలు.
అయ్యో శ్రీరామచంద్ర, చిన్నప్పుడంతా అట అనేవాళ్ళం గనక ఇప్పుడు పుసుక్కున ఆ మాటే వచ్చింది.
పోన్లే కక్కి, తప్పేముంది, నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావుగారు మా తోడు కోడల్ని నమిలి మింగేటట్టు చూస్తూ.
అంటే అన్నది లేరా, నేనిహా మాట్లాడంలే, నోరు మూసు కూర్చుంటే పాయా
అన్నారు మా అత్తగారు కొడుకును తృప్తిపరచడానికి. నీ మాటకేం కక్కి, నేనే దీని నోటికి భయపడి నోరు మూసు కూర్చుంటా ఒక్కోసారి అన్నారు మా బావుగారు నవ్వుతూ. మా తోడి కోడలికి మళ్లీ కోపం వచ్చేలోగానే బస్సు వచ్చేసి మమ్మల్ని బ్రతికించింది. కొండమీద ట్రావెల్స్ బంగ్లాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు. వెళ్తూనే గుడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని ముడుపులు అపరాధ కానుకలు హుండీలో వేసి పిల్లవాడి మొక్కుబడి కూడా తీర్చుకుని తిరిగి బంగ్లాకొచ్చాం. మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాం. మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పుడిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు వగైరా తీసుకుని భుక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు నడుం వాల్చారు. ఆమె పక్కనే మా తోడి కోడలు కూడా నడుం వాల్చింది. నేను మా తోడి కోడలి కోడలు పిల్లాడిని నిద్రబుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడటానికి బయలుదేరాం. తోటంతా గులాబీ పూలు విరగబూశాయి, కాని కోయటానికి లేదుగా, కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు. మా ఇద్దరి ఆడహృదయాలు ఆ పూలు చూసి అల్లాడిపోయాయి. అప్పటికీ పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోశాం, కాని భయం వేసింది. ఆ పూలన్నీ మాల కట్టి మేముండే గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికే వేద్దామనుకున్నాం. పూలు కోసినందుకు అపచారం అంటూ చెంపలేసుకుంటూ తిరిగి బంగ్లాకొచ్చాం. ఈలోపుగా మా అత్తగారు తోడికొడలు ఏ ఘట్టంలో ఉన్నారోనని భయపడుతూనే వచ్చాం. కాని తీరా బంగ్లాకొచ్చి వాళ్ళిద్దరిని చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. కలయో వైష్ణవ మాయో అన్నట్లు మా అత్తగారు మా తోడికొడలు పడి పడి నవ్వుతూ
పోండత్తా అంటే చీ పోగాడిదా
అనుకుంటున్నారు మమ్మల్నిద్దరిని చూసి.
రాండే కోడళ్ళు, మీకు తొందరలో పప్పన్నం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం
అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. అంటే మా తోడి కోడలి అన్న కొడుకు మా అత్తగారి పెద్దక్క రెండవ మనవరాల్ని ఇచ్చేటట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయన్నమాట.
మరి కట్నమ్మాట
అన్నది మా అత్తగారు.
ఆ కట్నం ఏం లేదు, కాకరకాయ లేదు, మీరుండండి అత్తా, మా అన్నను నేను ఒప్పిస్తాను, పరాయి వాళ్ళం గనకనా, అంత బీరకాయ పీచేగా
అన్నది మా తోడి కోడలు.
అంతేలే, అయినా ఉన్న ఆస్తంతా మా అక్క ఇంకెవరికిస్తుంది, ఆ ఇద్దరు మనవరాళ్ళకేగా. అయితే పెళ్లి కొండమీదనేగా.
ఆహా, మా అన్న పిల్లల పెళ్లిళ్ళన్నీ కొండమీదనే. ధన్యోస్మి, ఎవర అదృష్టవంతులు, ఏమి నా భాగ్యంబు. మీరిరువురు కలిసి ఒకనొక శుభకార్యంబు తలపెట్టుట అపూర్వము, అద్భుతం, ఆశ్చర్యం, శర ఆలస్యం, అమృతం, విషం. ఆ శుభకార్యం బెదో సత్వరంబు కానిండు అన్నారు మా వెనుక నుంచి వచ్చిన మా బావగారు.
అదేమిట్రా నరం, ఆ నాటకం భాష మాట్లాడుతున్నావు
అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అవును కక్కి, నిజంగానే నేను నాటకంలో బుస్సి వేసి ఒక్కో అరుపు అరుస్తూ ఉంటే హాల్లో ఉండే జనమంతా హడిది చచ్చేవాళ్ళనుకో. పిల్లలు పాలు తాగడం మానేసి గోల గోలగా ఏడ్చేవాళ్ళు కక్కి అని మా బావగారు చెబుతుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం.
ఎట్టాగూ, అయితే మరి నీ పెళ్ళాంచేత కూడా ఒక వేషం వేయించలేకపోయావట్రా
అన్నారు మా అత్తగారు నవ్వుతూనే.
ఆ నా ముఖానికి అదొక్కటే తక్కువ
అంది మా తోడి కొడలు మూతి ముడుచుకుని. అబ్బే, నాటకాల్లో సొంత పెళ్ళాం పక్కన ఉంటే నటన రాణించదు కక్కి. అయినా నా పెళ్ళాం నిత్య జీవితంలో కాకలు తీరిన కథానాయికే గాని నాటక రంగానికి ఆ ముఖం కాస్త అంటూ మా బావగారు మా తోడి కోడల్ని ఏడ్పించడం మొదలుపెట్టారు.
పోన్లేండి, నా ముఖాలవి ఏం చేస్తాం. ఆ నీదంతా చోజ్యమే మరీను, వాడేదో ఎగతాళి కంటేను.
ఆ ఈరోజు ఎగతాళి కంఠం కాదులే, ఎప్పుడు ఉండేదే
ఆయన అందానికి రంగుకు నేను తగనని తను అనేదేగాక అందరిచేత అనిపించలా?
నువ్వే చెప్పు కక్కి, నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని నా పెళ్ళప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు. పెళ్ళాన్ని నడిపించటం ఒళ్ళు మర్చిపోయి,
ఆ ఎవరి మాట దాకానో ఎందుకు, మీ కక్కే అంది
అన్నది మా తోడి కొడలు.
నేనేమీ అనలేదమ్మోయ్
అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ.
ఆ అనకేం లేండి, అన్నీ అన్నారు. మా చెల్లెలు పెళ్లికొచ్చినప్పుడు మా పెరట్లో సపోటా చెట్టు కింద కూర్చుని మీరు మీ తోడికోడలు మాట్లాడుకోలా. నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని, మా వంశం అంతా అనాకార్లని.
ఏమిటే మహా చూసొచ్చినట్టు వినొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆహా, తెలియక అడుగుతాను, నీ ఇంటికొచ్చి పట్టుమని ఓ పోటైనా ఉండని నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చొనొచ్చానంట. మరి అభండాలు వేయటం నీకు అలవాటు కాకపోతేను?
మా బావగారు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు.
నేనేమి అభండాలు వేయడం లేదమ్మోయ్ అని లేదంటూ మా వంశంలో లేదు
అంది మా తోడి కొడలు.
ఆ ఏం వంశమో మాయదారి వంశం, పోనిద్దు
అన్నారు మా అత్తగారు. మూతి మూడు వంకరుడు తిప్పి మా తోడి కొడలు ఇక తారాజువలా లేచింది.
మాది మాయదారి వంశం, సరే ఒప్పుకున్నాను. మళ్ళీ ఆ మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావలసి వచ్చాడంట మీ అక్క మనవరాలికి
అంటూ నిలదీసింది మా తోడి కొడలు.
నాకెవ్వరూ కావలసిన వారు లేరు తల్లి, ప్రస్తావన వచ్చింది గనక అన్నాను. నీకు నీ వంశానికి ఒక నమస్కారం
అంటూ మా అత్తగారు శరీరాన్ని ఒక ప్రదక్షిణ చేయించి లోపలికి వెళ్ళిపోయారు. మా తోడి కొడలు కూడా లేచి నిలబడింది.
మా వంశానికేం నిక్షేపం లాంటి వంశం, ఎటొచ్చి కర్మజాలగా మీ రాక్షసి వంశంలో వచ్చి పడ్డానే గాని.
మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు,
ఎవరిదే రాక్షసి వంశం, ఎవరిదంట? బలవంతంగా అతను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే?
అయ్యో అయ్యో, మీ అన్యాయం కోలా, ఇంత అన్యాయమా? తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బావిలో దించింది మీ అబ్బాయా నేనా?
వాణ్ణెందుకంటావే, నోరు లేని ధర్మరాజు.
ఆ
మీ నోరు కాస్త అరివిస్తారని? నీ నోటి ముందు నా నోరేం పనికొస్తుందే? నా వంశాన్నంతా హడలిగొట్టిన నోరు నీది.
మీ కౌరవ వంశాన్ని హడలు కొట్టడం ఎవరి చేతవుతుంది? హడలి చస్తారు, నేనొక్కతినే మొండికెత్తాను.
కౌరవ వంశం మీది గాని మాది కాదేవు, మాది నోరు లేని పాండవ వంశం.
మరి ఆ కౌరవ వంశంలోని వాడి మెడకే మీ పాండు రోగ పిల్లను ఎందుకు అండగట్టాలని చూస్తున్నారు?
మా పిల్లకు పాండు రోగం లేదు, మీ ఉబ్బస పిల్లాడికి నీవు ఇవ్వం
అంటూ మా అత్తగారు మళ్లీ లోపలికి వెళ్ళారు. మా పిల్లాడికి ఉబ్బసం లేదు, మీ దిక్కుమాలిన సంబంధం మాకొద్దునే వద్దు అంటూ తోడికోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది. గాలివాన వెరిసింది. కాని అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని, కాబోయే పెళ్లిని వీళ్ళిద్దరూ పోట్లాడుకుని చెడగొట్టారని బాధపడ్డాను. మా బావగారు మెల్లిగా లోపలికొచ్చారు. ఆయనకు టైమింగ్స్ బాగా తెలుసు అనిపించింది. ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటారంతవరకు. ఉన్నట్లుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ,
బయలుదేరవే, ఇక దీని మొహం చూస్తూ ఇక్కడ ఒక్క క్షణం ఉండను అంది.
మరోవైపు నుండి బట్టల సంచి, పిల్లాడు ఆడుకునే బొమ్మలు అన్ని తీసుకొచ్చి హాల్లో పడేస్తూ,
బయలుదేరండి, ఇంకా ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను
అన్నది మా తోడి కొడలు. మా బావగారు తలపట్టు కూర్చున్నారు. నేను మా తోడికోడల్ని బ్రతిమాలి ప్రయాణం మార్పించేసరికి తాతలు దిగొచ్చారు. మా తోడికోడలు కోడలు చిన్నపిల్లయినా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారుగట్ల సుప్రభాతం చూసిపోదామని నచ్చ చెప్పింది దగ్గర కూర్చొని. ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని మా తోడికోడల్ని ఒకచోట చేరనివ్వకుండా నేను మా తోడికోడలు కోడలు చేరొకళ్ల దగ్గర కాపలా ఉండాల్సొచ్చింది. సుప్రభాతానికి వెళ్లడానికి తెల్లారుగట్ట రెండింటికీ లేచాం. పిల్లవాడి ఏడుపు, మా తోడికొడలి జోలపాట, మా అత్తగారి గోవిందనామాలు కలిసిన నేపథ్య సంగీతంతో స్నానాలు ముగించుకుని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్లాం. తలుపులు తీయటానికి కాసేపు, అర్చకుల కోసం కాసేపు కాచుకున్నాం. కౌసల్య సుప్రజారామ అని ఆరంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు. అందరం కంగారు పడిపోయాం. అంతకు ముందు నుంచి కడుపులో వికారంగా ఉందంటున్న మా తోడికొడలు కూడా తల తిరుగుతుందని పడిపోయింది. ఇద్దరు ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోటమాట లేకుండా కుయ్యబారిపోయాం. ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడ ఉన్నవాళ్లంతా అనుకోవడం వినిపించింది. అసలే వాత శరీరాలు, పైచ్యతత్వాలు. తెల్లవారుజామున లేచేసరికి నిద్ర చాలక మరి కాస్త పైచించాయి శరీరాలు అంటూ కాసిన చన్నీళ్లు ఇద్దరు ముఖాల మీద చల్లారు మా బావగారు. కాసేపటికి ఇద్దరు మెల్లిగా లేచి కూర్చున్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు.
అపచారం వెంకన్నా, అపచారం జరిగింది నాయనా
అంటూ రెండు చేతులు పెళ్ళు పెళ్ళున కొట్టుకున్నారు మా అత్తగారు.
అపచారం వెంకట్రమణ,
అపచారం అయింది తండ్రి అంటూ ఫెడేల్ ఫెడేల్మని కొట్టుకుంది రెండు చెంపలు మాతోడి కొడలు. దీని భావమేమీ తిరుమలేసా అన్నట్టు మేమంతా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాం.
చూశావంటే వదరవాకే వదరవాకే అంటే వింటావా? మనం ఏందనుకుంటే ఏ మాటిచ్చాం వెంకన్నకు, ఆయన ఊరుకుంటాడా? కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా?
అవును అనుకున్నాం అన్నది మా తోడికోడలు నీరసంగా తలుపుతూ.
నీ ఇష్టం వచ్చినట్లుగా వాయావు, ఇప్పుడైనా తెలిసిందా వెంకన్నకు కోపం వచ్చిందే
అన్నారు మాతగారు.
అదే నేను ఆ మాటే అనుకున్నా, లేకపోతే ఎన్నడూ లేని నేను ఇట్లా తలదిరిగి పడిపోవటమేమిటి
అన్నది మరి కాస్త నిరసంతో మా తోడికోడలు.
పోనిలే, ఇది ఒకందుకు మంచిదైంది, ఆ పెళ్ళేదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ.
ఏమే ఏమంటావు
అన్నారు మాతగారు.
నేనంటానికేముందత్త, అంతా అదిగో ఆ ఏడుకొండలవాడి దయా, వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖలు వేయించమంటాను
అంటూ ఉండగానే సుప్రభాతం అయిపోయింది. బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు.
గోవిందా 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 గోవిందా
అంటూ అందరం ఆ శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాం. కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెండ్లికొడుకి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో, ఎవరొస్తారో ఎవరు రారో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోడికోడలును. ఆ రోజు వాళ్ళింట్లో ఉండిపోమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోడికోడలు. మా అత్తగారు మెత్తపడ్డారు. బాబోయ్, నా గుండెలో రైలు పరిగెత్తాయి. వాళ్ళిద్దరితోనూ దినదిన గండం నూరేండ్ల ఆయుష్యు సమాచారం. మళ్లీ అగ్నిపర్వతాలు బద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది. మా బావగారికి అదే భయంలా ఉంది. పాపం,
ఎందుకు లేవే, పెళ్లికి మళ్లీ వస్తారుగా
అన్నారు మమ్మల్ని సాగనంపుతూ. అన్నట్టు మేం గనక ఆ రోజు అక్కడ ఆగితే ఆ పెళ్లి కూడా మళ్లీ ఆగిపోతుంది అని నా భయం. ఇక జన్మలో మా వారు లేకుండా తిరుపతి వెళ్లడం అట్టే క్షేమం కాదనిపించింది. ఇంటికొచ్చిన వారం రోజుల కల్లా పెళ్లి పత్రికలొచ్చాయి. మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతైంది.
ఏమైనా ఏనన్నా ఒక్క నోరు తప్ప విడిచి దాని మనసు మంచిదే
అన్నారు మా అత్తగారు. ఈ మాటే మా తోడికోడలు ఎదురుగా అంటే ఆవిడంతో సంతోషించేది. మొత్తానికి రెండు గ్రహాలు కలిసి శత్రుస్థానంలో చేరినట్లు మాఘమాసంలో జరగబోయే పెండ్లికి మళ్లీ మా అత్తగారు తోడికోడలు ఒక చోట